ஆனந்தைகரசப்பிரசார விலசன்மந்தஸ்மிதாஸ்யம் கிருபாபாரேணம் நிஜபக்தமானசநவாம் போஜாதபானூதயம் காலஜானவிதக்ரிணிம் சிவகரம் காளீசமம் சத்குரும் பிரம்மஜானமயம் நமாமி ஹனுமத்காளே பிரசாதாஹுவயம். புத்திர்பலம் யசோதைரியம் நிர்பயத்வமரோகதா அஜாட்யம் வாக்பட்டுத்வம் ச ஹனுமத்ஸ்மரணாத் பவேத். ஓம் ஸ்ரீ குருப்யோ நம, ஸ்ரீ மாத்ரே நம, சபாயை நம. காளிவனாசிரம பாக்யநகர శాఖలో మనం పెట్టుకున్నటువంటి సాప్తాహిక సత్సంగ సమావేశాల కార్యక్రమంలో ప్రాతకాల మొట్టమొదటి రోజు ప్రాతకాలంలో భాగంగా మనం చెప్పినట్లు మనం ఈరోజు సత్సంగ సమావేశంలో భక్తుల చరిత్రలు బాబూజీ మెచ్చిన మహనీయులు అనే ఒక పుస్తకం వచ్చింది మనకు. అట్లా బాబూజీ మెచ్చిన భక్తులు అంటే ఆయన మెచ్చని భక్తులు ఉన్నారా అంటే అది లేదు, కానీ ఆయన ఎక్కువగా చదివించుకుని వారిని గురించి విని సంతోషించినటువంటి ఆ భక్తుల చరిత్రలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అమ్మ చెప్పినట్టు ఇక్కడ ఈ భాగ్యనగరంలో అందరూ చక్కగా చాలా ప్రవచన కర్తలే, చక్కగా చెప్పేటటువంటి వాళ్ళు. అందులో నేను కూడా ఒక భాగంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. సమర్థులైనటువంటి సద్గురుదేవులు తలుచుకుంటే గడ్డి పోచుతా కూడా ఏ కార్యక్రమం అయినా చేయించగలరు అనే ధైర్యంతో ఇటువంటి కార్యక్రమం ఎప్పుడూ చేయలేదు. సరే, దీనికి అమ్మ యొక్క ఆశీస్సులతో ఆవిడ యొక్క ఆజ్ఞతో ప్రారంభం చేస్తాను. కాకపోతే ఇటువంటి చరిత్రల్లో మనం అమ్మ చెప్పినట్టు 1988 సంవత్సరంలో బాబూజీ ఈ సమర్థరామ్ ఈ దీంట్లో ఇవర మొట్టమొదటి సమర్థ రామదాస స్వామి చరిత్ర నేను చెప్పబోతున్నాను. ఈ చరిత్రను ఆయన చివరి టైంలో ఆయన యొక్క అవతార సమాప్తికి ముందు అని మనం అనుకోలేదు, సమాప్తి అని దానికి ముందు ఆయన ఆ పైన మేడ మీద కూర్చుని దీన్ని చదివించుకుంటూ శ్రద్ధగా వింటూ, అంతకుముందు సత్సంగ కార్యక్రమాలు అంటే మేడ పైన బాబూజీ ఎవరో కొంతమంది ముఖ్యమైన ముఖ్యమంటే పెద్దలు మాత్రమే ఉండేవారు అక్కడ భక్తులు. అప్పుడు ఎందుకనో బాబూజీ మొత్తం అక్కడ ఆ బిల్డింగ్లో ఉండేటువంటి అన్ని వైపుల ద్వారాలు తెరిచి ఉంచమని చెప్పి వీరు వారు అని లేదు, చివరికి మన ఆశ్రమంలో పనిచేసుకునే వారు కూడా రావచ్చు అనేటువంటి అనుమతినిచ్చారు అక్కడ. అంటే ప్రతి వారు వినవలసింది, ఇది విని తరించవలసింది అని ఆయనలో భగవంతుడి యొక్క ఆవేదన ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఈ సత్సంగ కార్యక్రమాలు మనందరికీ ఎందుకు పెట్టి ఎందుకు చేస్తున్నారంటే మనమందరం కూడా తరించాలి, మనందరం తరింపు చేయాలంటే ఆవేదన ఇది విని మనం కూడా అందరూ తరించాలి, అందరికీ అవకాశం ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో అన్ని తరపులు తెరిచి ఉంచి అందరికీ అవకాశం ఇచ్చారప్పుడు ఆ సమయంలో ఇది చదివించుకుని ఆయన తన్మయులై వింటూ ఒక్కొక్కసారి ఆయన ధ్యానంలో కూడా వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతూ ఈ దీని చివరిలో సమర్థ రామదాస స్వామి యొక్క ఈ సమాధి స్థితి గురించి వస్తుంది చివరిలో. ఇందాక అదే పొద్దున్న మేము తలుచుకున్నాం అమ్మ దగ్గర. అప్పుడు బాబూజీ ఆ టైంలో నిజంగా నేను లేని పొద్దున అమ్మ గుర్తు చేశారు. అప్పుడు అడిగారట, ఆయన సమాధి చెందినప్పుడు ఆయన దగ్గరగా ఉండేటువంటి భక్తులు చాలా విలపిస్తుంటే ఆయన పాపం ఆయన వాడి మీద దాలు తలిచి బయటకు వచ్చి ఆయన దర్శనమిచ్చి వాడితో సంభాషణ చేశారట, మాట్లాడారట. ఆయన చదువుతుంటే బాబూజీ మన భక్తుల్లో ఒకళ్ళని లేపి ఒకసారి సమాధి చేసిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడారు అంటే మీరు నమ్ముతారా అని అడిగారట ఆ భక్తుణ్ణి. అట్లా అంటే ఏంటి, ఏదో అడిగారు ఏదో చెప్పాం, నమ్ముతారా అంటే సమర్థులు కాబట్టి నమ్ముతాం అని మనం అంటాం, కానీ ఇవన్నీ సమాధానం చెప్తాం, కానీ మనకే రేపొద్దున ఇది ఇటువంటి పరిస్థితి రాబోతుందని మనం ఎవరు కూడా ఊహించలేదు అప్పుడు. సరే, అదొక దైవ ఘటన అన్నారు దాని ఏమన్నారు అమ్మన్నట్టు జరిగిపోయింది. అయితే మనం ఇప్పుడు అందరం మనకి మన అదృష్టం ఏంటంటే అది జరిగినప్పటికీ మనకి లోటు లేకుండా ఆ స్థానంలో మనకి అమ్మను ప్రసాదించి మళ్ళీ మనకి అన్ని కార్యక్రమాలు అంతకంటే కూడా ఇంకా ఎక్కువగా ద్విగుణీకృతంగా మనకి జరుగుతూ మనందరం కూడా ఎటువంటి లోటు లేకుండా మన చక్కగా మన జీవితం జీతార్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు నేను కూడా ఈ మళ్ళీ ఆ చరిత్రను మీ అందరి ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ సమర్థ రామదాస స్వామి గారు ఆయనే కాదండి, సమర్థులైనటువంటి గురువులందరూ కూడా వారు తపన ఎట్లా ఉంటుందంటే ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా అయ్యో వెనకబడిపోతున్నారే, వీళ్ళందరినీ ఎట్లా ఉద్ధరించాలి. అందులో ఆయన ఉన్నటువంటి ఆ కాలంలో అక్కడ ఆ రాజ్యంలో ఈ కుల వైషమ్యాలు, జాతి జాడ్యాలు, ఈ తర్వాత రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా చాలా చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట. అప్పుడు అవన్నీ చూసి ఆయన చాలా తపన చెందారు. వీటి నుంచి ఈ రాజ్యాన్ని ఎట్లా మనం బాగు చేయాలి, ఈ ప్రజల్ని ఎట్లా బాగు చేయాలి, ఈ కుల మత భేదాలు ఇవన్నీ ఎట్లా తొలగించాలి, ముఖ్యంగా ఆయన యొక్క జయం అదండి సమర్థ రామదాస స్వామి వారు అని కంకణం కట్టుకుని ఆయన దానికోసం ఆయన ఎంతో కృషి చేశారు అప్పుడు ఆ రోజుల్లో. అయితే మనకి ఆయనే కాదండి, ఇప్పుడు కబీర్దాసు దోహేల్లో కూడా మనకు వస్తూ ఉంటుంది ఏమని, రాజు పేద లేకపోతే ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, జాతి జాతి భేదాలు, వర్గ భేదాలు ఇవన్నీ మనం ఎన్ని పెట్టుకున్నా మనకి ఎప్పుడు మన సత్సంగంలో మనం చెప్పుకునేది పెద్ద పెద్ద ఉపనిషత్తులు ఊరికే పారాయణ చేస్తామని చెప్పినట్టు. కానీ మనకి చక్కగా చెప్పారు అంతటా ఉన్నటువంటి పరమాత్మ అనేటువంటి వాడు రాజులోనూ ఉన్నాడు, పేదవాళ్ళలోనూ ఉన్నాడు, అన్ని వర్గాల్లోనూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా భగవంతుణ్ణి సేవించడానికి అర్హులే అని చెప్పారు ఆయన. అర్హత అందరికీ ఉంది కాబట్టి అటువంటి భేదం చూపించకూడదని ఆయన చాలా దానికోసం ఒక దీని ఏంటంటే ఒక పథకం ప్రకారం ఆయన దానికోసం ఆయన ప్రయత్నం చేశారు సమర్థ రామదాస స్వామి వారు. దానికి ఆయన యొక్క సాధనలో శ్రీరామచంద్రమూర్తి ప్రత్యక్షమయ్యి ఒక సాధువు అంటే ఎట్లా ఉంటుంది, లక్ష్యం ఉన్న వాళ్ళకి గురువు అంటే వాళ్ళు నమ్ముతారు, కానీ ఒక రాజ్యంలో అటువంటి సాధువు ఎంత మటుకు దాన్ని తీసుకురాగలడు. అందుకని శివాజీ మహారాజ్ అనేటువంటి ఆయన ఒక ఆయన్ని ప్రసాదించి సృష్టించి భగవంతుడు ఆయనకి నువ్వు మహారాజు అంటే మరి ఆయన ఏదైనా చేయగలడు, ఆయనకు అన్ని అర్హతలు, ఆయనకు అన్ని అధికారాలు ఉంటాయి కాబట్టి ఆయన్ని నువ్వు ఈ మార్గంలో నువ్వు నడిపించి నువ్వు ఈ రాజ్యాన్ని ఈ మన యొక్క దేశాన్ని నువ్వు సుభిక్షం చేసి నువ్వు దానికి ఆయనకి తోడ్పడాలి, నువ్వు ఆయన సహకారంగా ఉండాలి, రామచంద్రమూర్తి ఆయన దర్శనమిచ్చి చెప్తారట. అదంతా మనకు చరిత్రలో వస్తుంది. అటువంటి గొప్ప మహానుభావుడు సమర్థ రామదాస స్వామి వారు. అయితే ఆయన యొక్క జననము, ఆయన యొక్క పుట్టుపూర్వోత్తరాలు అవన్నీ ఎట్లా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూర్యాజీ పంత్ అనేటువంటి ఆయన యొక్క తండ్రి పేరు. ఆ సూర్యాజీ పంత్ అనేటువంటి ఆయన మహారాష్ట్రలో, అసలు మహారాష్ట్రలో భక్తి అనేది చాలా మనకి కూడా భక్తి ఉంది కానివ్వండి, మనం కూడా కార్యక్రమం అటెండ్ అవుతున్నాం. నాకు చాలా విశేషంగా నాకు కూడా అటు బొంబాయి వెళ్ళినా అటు మా సోలాపూర్ వెళ్ళాం అమ్మతో, ఇటువంటి చోట్లకి వెళ్తే అసలు అక్కడ భక్తుల్ని చూస్తామండి మనం, వాళ్ళ భక్తి అసలు పరాకాష్ఠలో ఉందనిపిస్తుంది. అంటే ఏంటి, సత్సంగం అంటే చాలు బొంబాయిలో అంతే. ఇప్పుడు మన లేని కాళీప్రసాద్ అక్కడ ఉన్నప్పుడు అక్కడ పెట్టారు, అప్పుడు మేము వెళ్ళాం. సత్సంగం అనే టైంకి అందరూ వచ్చి అప్పటిదాకా వాళ్ళకి 6:30కి ఎప్పుడో ఏదో నీళ్ళు వస్తాయి అక్కడ, అవి పట్టేసుకుని వచ్చి టగటగా ఇట్లా దులిపేసుకొచ్చి ఉన్న బట్టలతో వచ్చి కూర్చునేవారు. అక్కడ వింటాం ప్రధానం, నేను ఎట్లా ఉన్నాను ఏంటంటే అసలు ఎంత జనం అంటే ఇసుకేస్తారని జనం. ఆ వినటం కూడా ఎట్లా శ్రవణం అన్నారు, ఎట్లా అంటే శ్రద్ధాభక్తులతో. అంత శ్రద్ధ మనం మహారాష్ట్రలో చూస్తామండి. అటువంటి మహారాష్ట్రలో మళ్ళీ షోలాపూర్లో చూసాం, పొద్దున్నే 6:30కే సత్సంగం ఉండేది, చాలా ప్లెజెంట్గా ఉండేది. ఒక విఘ్నేశ్వర వినాయకుడు గుళ్ళో పెట్టారప్పుడు మేము వెళ్ళినప్పుడు, ఆ పొద్దున్నే ఆ చల్లటి వాతావరణంలో ఆ గుళ్ళో అసలు అక్కడ ఒక సంకీర్తనం చేసినా చెప్తుంటే వింటున్నా కూడా అది మన మనసుకు హత్తుకునేట్టుగా ఉండేది. ఆ వాతావరణం అట్లాగే ఉండేది, అవి వచ్చినటువంటి భక్తులు కూడా అట్లాగే. ఎంత అమ్మ చెప్పినట్టు పోలి వచ్చేవాళ్ళు ఎవరన్నా మహాభక్తులు చాలా గొప్ప వాళ్ళే అంటే చాలాసార్లు అమ్మ సభలో చెప్తూ ఉంటారు, సిగరెట్లు బీడీలు అవన్నీ చుట్టుకుని ఏదో వాటిని ఫ్యాక్టరీలో చేసుకుని దాని మీద సంపాదించేవాళ్ళు. అంటే అటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నామే పేద ఇదే అని, అక్కడ భక్తికి పేద ధనిక అనేటువంటి తేడా లేదండి. కాబట్టి అటువంటి వాడు కూడా వచ్చి శ్రద్ధగా వెళ్ళి అటువంటి ఇంతకీ అటువంటి మహారాష్ట్రలో ఆయన సూర్యాజీ పంత్ అనేటువంటి ఆయన ఆయన అక్కడ ఉండేవారన్నమాట. ఆయన పరమ విరాగి ఆయన, గొప్ప సూర్యోపాసకుడు ఆయన, సూర్యుని ఉపాసించేవాడు ఆయన. ఆయన యొక్క తన యొక్క 12వ ఏట నుంచే సూర్యోపాసం మొదలెట్టారు ఆయన. ఎవరు? సూర్యాజీ పంత్. అట్లా 2 దశాబ్దాలు గడిచిపోయినాయి. ఈ మధ్యలో ఆయనకి వివాహం కూడా అయింది. వివాహమైన 12 ఏళ్ల దాకా ఆయనకి పుత్ర సంతానం కలగలేదు. ఎవరికైనా కానీ సంతానం కలగాలని, అందులో పుత్ర సంతానం కలగాలని తప్పకుండా కోరుకుంటుంటుంది. అంటే ఏంటి, మన యొక్క వంశోద్ధారణ కూడా పుట్టాలని ప్రతి వాళ్ళకి కూడా ఆశ ఉంటుంది. ఆయనకు కూడా అయ్యో పుట్టలేదే అని ఉండేది, కానీ మళ్ళీ ఎప్పుడన్నా ఈ చింతనతోటే దీంతో భగవంతుని మర్చిపోతానేమో అని వెంటనే ఆయన తుకారాం రాసినటువంటి ఒక అభంగాన్ని తలుచుకునేవారట. ఆ అభంగం మనకి చదివినా మరాఠీ అర్థం కాబట్టి దాని భావం ఎట్లా ఉందంటే, భగవంతుడు ఎక్కడ ఏ స్థితిలో తనని ఉండమన్నాడో అక్కడే ఉండాలి, అలాగే ఉండాలి, చిత్తమును ఎప్పుడూ సమాధానంగా శాంతంగా ఉంచుకోవాలి అని ఆ అభంగం యొక్క అర్థం. అంటే ఏంటి, భగవంతుడు భక్తుడు యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందంటే, భగవంతుడు మనకి ఏది ప్రసాదించాడో మనకి దీనివల్లే మనకి మన జీవితంలో మనకి మంచి జరుగుతుందేమో, ఈ ప్రసాదించిన దాంతోనే మనం తృప్తి పడాలేమో అనేటువంటి ఆలోచన పోతుంది. అయ్యో నాకు ఇది ఇవ్వలేదే, నాకు పుత్రులు కలగలేదే, నేను ఇంత పూజ చేస్తున్నా అనేటువంటి ఆలోచన మాకు రాదు. ఎప్పుడన్నా ఒకసారి ఆయనకి మనసులో ఒక తలంపు వచ్చినా కూడా నాకు బిడ్డలు లేని వెంటనే ఆయన అభంగాన్ని చదువుకునేవాట. అంతే, అసలు ఆలోచనే ఆయనలోంచి పోయేదిట. అంటే ఏం చెప్పారు అక్కడ భగవంతుడు, నేను ఏ స్థితిలో ఉండమన్నాడో, నీకేం ప్రసాదించాడో దానితో నువ్వు తృప్తి పడాలి అనేటువంటి భావన ఆ అభంగంలో ఉంది. ఆ రకంగా ఆయన తృప్తి పడుతున్నాడు. అయితే 1525వ సంవత్సరం, అది శోభకృతనామ సంవత్సరం అంట, ఆ సంవత్సరంలో మాఘశుద్ధ సప్తమి నాడు, రథ సప్తమి నాడు ఆయన ఇట్లాగే చాలా సూర్యోపాసన చాలా ఇదిగా చేసేవారు. ఆయన ఆ ఉపాసన చేసి చివరికి సూర్యుడికి ఆయన అక్కడ అర్ఘ్యం ఇస్తున్న సమయంలో ఆయనకి సూర్యభగవానుడు అక్కడ ప్రత్యక్షం కావటం, ఒక బ్రాహ్మడు, ఒక తేజస్వి అయినటువంటి ఒక బ్రాహ్మడు వచ్చి ఆయన దగ్గరికి నుంచున్న, ఆయన పక్కన నుంచున్నట్టు ఆయన అర్ఘ్యం ఇస్తున్న సమయంలో ఆయన చూస్తే అసలు ఎంతో తేజస్తో వెలిగిపోతాయి ఆయన మొహం. ఈయన సామాన్యుడు కాదు, ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన ఏదో చాలా గొప్ప మహనీయుడిలాగా ఉన్నారు. నాకు దర్శనం ఇవ్వటానికే ఈరోజు ఈ రకంగా వచ్చారని చెప్పి భావించాను ఆయనతోనే అన్నట్ట. స్వామి, మిమ్మల్ని చూస్తుంటే నాకు నా మనసులో చాలా ప్రశాంతత, చాలా తృప్తి కలుగుతోంది, నా యొక్క ఉపాసన యొక్క ఫలితమా అన్నట్టుగా మిమ్మల్ని చూస్తుంటే, మీ తేజస్సు చూస్తుంటే. అంతేకాదు ఈ సమయంలో అంటే మధ్యాహ్నం సమయంలో అర్ఘ్యమిస్తున్న సమయంలో భోజన సమయానికి వచ్చే అతిథి దేవో భవ అన్నారు, మీరు మా ఇంటికి తప్పకుండా ఆతిథ్యం స్వీకరించాలి రండి అని చెప్పాయండి. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఆతిథ్యం ఇవ్వడానికి ఒక ఆశ్రమే కూర్చో ఆయన అధిష్ఠింపజేసి అప్పుడు అడిగారట, స్వామి మిమ్మల్ని చూస్తుంటే నాకు మీ నిజరూపం ఇది కాదనిపిస్తోంది, నాకు దయచేసి మీ యొక్క నిజరూప దర్శనమిచ్చి నన్ను తరింపజేయమని చెప్పి ఆయన ఆయనకు అనిపించింది మనసులో. నన్ను పరీక్ష పెట్టడానికి ఈ రూపంలో వచ్చారేమో తప్ప ఈయన ఎవరో చాలా గొప్ప మహానుభావుడు అని, మీ నిజరూప దర్శనాన్ని నాకు ఇవ్వండి స్వామి అని అనగానే ఆ రూమ్ అంతా ఆ గది అంతా కూడా చాలా వెలుగుతో విపరీతమైన 1000 బల్బులు అంటే చాలు, 1000 సూర్యకాంతలు వెలుగుతో అదంతా కూడా నిండిపోయేసరికి ఆ వెలుగును చూసి ఆయన దిగ్భ్రాంతి చెంది ఆయన నోట మాట లేకుండా అయిపోయారట. అయిపోయి ఆ సంతోషంలో ఏమి మాట్లాడలేని స్థితిలో అప్పుడు వారే వారి యొక్క వీపుని నిమిరి అప్పుడు ఆయన దర్శనం అసలైన రూపంతో సూర్యభగవాన్ రూపంలో ఆయన దర్శనం ఇచ్చారట. ఇచ్చేసరికి ఆయన సంతోషపడిపోయి ఈ భక్తుడు అప్పుడు ఆయన అడిగారట, చాలా నీ సూర్యోపాసన ఎంత బాగా నువ్వు ఎంత నిష్ఠతో చేశావంటే నీకు నేను దర్శనం ఇవ్వకుండా ఉండలేకపోయానయ్యా, అందుకని దర్శనం ఇచ్చాను, నీకు ఏదైనా వరం కూడా ఇవ్వాలని నాకు కోరుకో అన్నట్ట. అంటే నాకు పాపం వెంటనే ఆయనకి ఈయన ఈ సూర్యాజీ పంతు చాలా గొప్ప గురువుకి అంటే శిష్యుడు ఈయన, ఏకనాథ్ మనకి అందరికి వినున్నాం పేరు, ఏకనాథ మహారాజు అనేటువంటి గురువు యొక్క శిష్యుడు ఈయన. ఏకనాథ మహారాజు గారు అప్పుడప్పుడు ఇట్లా సభల్లో ఇట్లా ఉపన్యాసాలు చెప్తున్నప్పుడు ఆయన దగ్గర సంభాషిస్తున్నప్పుడు భగవంతుడు మనకి బాబుజీ కూడా చెప్పేవారు, భగవంతుడిని మనం భక్తుడు ఏదన్నా కోరికతో చేస్తే తప్పకుండా మనం బాగా గట్టిగా ప్రయత్నం కోరికతో మంచి నిష్ఠతో మనం భగవంతుని ప్రార్థించినప్పుడు తప్పకుండా భగవంతుడు మనకు కూడా ప్రసన్నుడవుతాడు, మనకు కూడా కనిపిస్తాడు. కానీ మనం కోరిక చూసిన కోరిక వరకు తప్పకుండా, ఏ కోరిక తోతీస్తే ఆ కోరిక చేస్తే ఆ కోరిక తీరుస్తాడు. దానికి అంతకంటే ఇంకా చిన్న ఎగ్జాంపుల్ బాబుజీ అని చెప్పండి, ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి. ఆ డాక్టర్ దగ్గరికి మనం వెళ్తే, వెళ్ళినప్పుడు ఆ డాక్టరు ఏదైనా ఫీజు పెడతారనుకోండి, అక్కడ చెప్తున్నా, ఆ ఫీజు చెల్లిస్తే అంత అంటే ఏంటి అంత మటుకు చూస్తాడు ఆ డాక్టర్. అదే అక్కడ ఫీజు లేదనుకోండి, వీళ్ళు చెల్లిస్తారు. ఏం వద్దు నాయన అన్న చోట, ఒక డాక్టరే కదండి, ఇంట్లో ఒక పని చేసే అమ్మాయి అయినా సరే, నాకు ఇంత ఇస్తావా ఇవ్వవా అని మనం గట్టిగా అడిగితే మనం ఏదో ఇస్తాం, కానీ ఏం పర్వాలేదమ్మా అంటే మనకి ఇంకో 10 రూపాయలు ఎక్కువ వేపు తెస్తుంది. అట్లా భగవంతుడు కూడా కోరికతో చేసినప్పుడు ఆ కోరిక వరకు తీస్తాడు. అదే మనం ఏ కోరిక లేకుండా చేస్తే ఆయన అన్నీ ఇస్తాడు మనకి. కానీ ఇంకోటి ఉందా భగవంతుడి దగ్గర, జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాదాకృష్యమోహాయ మహామాయా ప్రయచ్చతి అని మనకి సప్తస్థితిలో ఉంది. చాలా గొప్ప జ్ఞానుడైనటువంటి వాళ్ళకి భగవంతుడు పరీక్ష పెడతాడట. జ్ఞానినామపి, జ్ఞానుల్ని కూడా పరీక్ష చేస్తాడట. ఏంటి, వాళ్ళని మోహంలో పడేసి వాళ్ళని తన వైపు లాక్కుని మహామాయా ప్రయచ్చతి, మాయలో పడేస్తాడట వాళ్ళని. అయినా సరే నిలబడిన వాడు నిజమైనటువంటి వాళ్ళని జ్ఞానులు అంటారండి. జ్ఞాని అనేటువంటి వాడు పడడు, మనకి అర్థం కావడం కోసం చెప్పారు. కానీ అంటే భక్తికి పరాకాష్ట జ్ఞానం అంటారు. భక్తిలో ఉన్నప్పుడు, మనం తపస్సు చేస్తున్నప్పుడు, మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకి ఇటువంటి రావచ్చు. ఎప్పుడైతే ఒకసారి ఆ జ్ఞానస్థితి కలిగిందో వాళ్ళకి ఇంకా ఈ పట్టం అనేది ఉండదు. వారు సమర్థులైనటువంటి మన గురువులు. కాబట్టి అట్లా కూడా ఉంటుంది, మనం వరం కోరుకోకపోయినా మనకి మభ్యపెట్టి వరం కోరుకున్నట్టుగా చేస్తాడు. అప్పుడు కూడా మనం గట్టిగా ఉండాలి అని చెప్పడం ఆయన గుర్తొచ్చింది. ఏకనాథ స్వామి వారు గుర్తొచ్చి, ఏం వరం కోరలేను, నేను ఇస్తాను, నేను ఇవ్వాలనుకున్నా సరే అనుకుని, స్వామి నాకేమొద్దు, అసలు నేను వరాన్ని ఏదో వరం కావాలని మిమ్మల్ని నేను అనుష్ఠించట్లేదు, నాకు ఆ అనుష్ఠానం ఇష్టం, అందుకని నేను చేస్తున్నాను. సరేనయ్యా, నువ్వు పరమ వైరాగ్యవి కాబట్టి నీకు అది చెల్లింది. నీ భార్య ఉంది కదా, ఆవిడ పేరు రేణుబాయి, నీ భార్య ఉంది కదా, మరి ఆవిడని కనుక్కో, ఆవిడ ఏమంటుందో, నేను వరమిద్దామని వచ్చా కదా అనేసరికి ఆవిడ వస్తుంది, ఆవిడ నమస్కరిస్తుంది. పాపం ఎవరికైనా, ఆయనకి ఒక చెప్పి మొదట్లో చెప్పుకున్నాం మనం, పుత్రులు లేరని ఉంది కానీ ఆయన దాన్ని చాలా అగో ఆ అభంగం చదువుకుని ఆయన ఎప్పుడు మనసును చక్క ప్రశాంతంగా ఉంచుకునేవారు. ఆవిడకి తప్పకుండా ఉంటుంది కదండి. కానీ ఆవిడ ఏమందంటే, నా భర్త యొక్క అభీష్టమే నా అభీష్టం అంది ఆవిడ. అనేసరికి తప్పకుండానమ్మా, భర్త యొక్క అభీష్టం నీ అభీష్టం కరెక్టే, కానీ నీ మనసులో కోరిక ఉందేమో కదా అని. ఇప్పుడు నువ్వు కోరకపోయినా మీకు ఉంది కదా మనసులో, ఏదన్నా ఉంటే చెప్పు అన్నారు. అంటే ఉంది స్వామి, నాకు ఏ స్త్రీకైనా సరే మాతృత్వాన్ని పొందాలనేటువంటి కోరిక ఉంటుంది, ఆ తర్వాత మరి పుత్రుని సంతాన ప్రాప్తి కలగాలంటుంది, ఆ కోరిక ఉంది. అయితే మరి ఇంకేమ్మా, సరే స్వామి అట అయితే ఒకటి మహా గొప్ప భక్తుడైనటువంటి ఆధ్యాత్మిక చింత కలిగినటువంటి పుత్రుడిని నాకు ప్రసాదించండి అంటే, మళ్ళీ మామూలు పుత్రులు కలిగాలనుకోండి, మన్ని కూడా ఈ ప్రపంచంలో లాగుతారు వాడు. అందుకని ఆ విధంగా ఆవిడ కోరటం అనేసరికి అప్పుడు చాలా చాలా సంతోషం అమ్మా, నా మీ కోరిక అదే, నా యొక్క ఇది కూడా అదే, కాబట్టి మీకు నా అంశతో ఒక పుత్రుడు, తర్వాత ఇద్దరు ఈశ్వర సంకల్పం కూడా అదే అని అడిగి, నా అంశతో ఒక పుత్రుడు, హనుమదంశతో ఒక పుత్రుడు కలుగుతారు, మీకు ఇద్దరు పుత్రులు కలుగుతారని చెప్తారు. అందులో జ్యేష్ఠుడు చక్కగా మీకు మీ యొక్క వంశాభివృద్ధికి తోడ్పడుతూ ఆయన కూడా భక్తుడై చాలా భక్తుడుగా ఉంటాడు. రెండో హనుమదంశతో పుట్టినటువంటి పుత్రుడు ఆయన ఈ దేశాన్ని ఉద్ధరింపజేసేటువంటి మహావీరాగిగా ఆయన ముందు ముందు ఆయన చాలా తేజస్సుతో ఆయన ఇదవుతాడని చెప్పి వాళ్ళకి ఆ వరాన్ని ఇచ్చి ఆయన అంతర్ధనం. అంతేకాదు మీకు వచ్చే రామనవమికి మీకు రామదర్శనం కూడా అవుతుంది అని చెప్తారు. ఆయన చెప్పేసరికి ఇంత ఇదే చాలా సంతోషంగా ఉంటే ఇంక రామదర్శనం అవుతుందని చెప్పారు. ఇంకా శ్రీరామనవమి ఎప్పుడు వస్తుంది అని చెప్పి వీళ్ళు ఎదురు చూడటం మొదలెట్టారు. సరే ఎదురు చూస్తుంటే శ్రీరామనవమి రానే వచ్చింది. అందరూ చక్కగా సంకీర్తనలు పూజలు ధ్యానాలు అన్నీ చేసుకుంటున్నారు. చేసుకుంటున్న సమయంలో వాళ్ళకి ఆయన మాట గుర్తొచ్చింది, ఈ దర్శనం ఇస్తామన్నారు, ఇంకా దర్శనం రాలేదు. మొదటి రోజు నుంచి శ్రీరామనవమి కార్యక్రమాలు ఒక వారం రోజులు అంతా చేసుకుంటారు కదా. చేసుకుంటుంటే ప్రతిరోజు కూడా ఆయన సంకీర్తనల్లో పూజలు అన్నీ పాల్గొంటున్నారు, మరి అన్నదానాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి, మహర్షులు అక్కడ సత్సంగాలు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నా ఆయన దృష్టి ఎంతసేపటికి శ్రీరాములు వారు దర్శనం కాలేదు, దర్శనం అవుతుందని చెప్పారని చెప్పి ఆయన చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఒకరోజు చివరిలో ఇంకా చివరికి ముందు ఒక రోజున ఆ ఊర్లో ఆయనకి బాగా పరిచయం ఉన్నటువంటి ఒక పాలేరు వచ్చి అతని పేరు వేస్కర్ అనేటువంటి ఒక పాలేరు ఇతనికి బాగా పరిచయం ఎవరికి సూర్యాజీ పంత్కి వచ్చి స్వామి పిలిచాట పిలిచేసరికి మిమ్మల్ని ఎవరైనా పిలుస్తున్నారని వాకిట్లోకి వెళ్తే ఏమిటి ఇట్లా వచ్చావు వేస్కర్ అని అడిగాట. అడిగితే అక్కడ మీ పొలం దగ్గర గట్టు దగ్గర ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆ గట్టు మీద కూర్చున్నారండి పఠాన్లు, ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు, వాళ్ళు వచ్చిపోయే వాళ్ళందరినీ కూడా మిమ్మల్ని గురించి మీ ఇంటిని గురించి మీ కుటుంబ విషయాల గురించి అడుగుతున్నారు వాళ్ళు ఎవరో, వాళ్ళు చూడకపోతే చాలా గొప్పవాళ్ళ కనిపిస్తున్నారు నాకు అని ఒక మాట చెప్పి వెళ్ళిపోయాట. అనేసరికి ఎవరై ఉంటారబ్బా వాళ్ళని చెప్పి ఈయన శ్రీరామ ఉత్సవాలు అక్కడ హనుమంతుడి గుడి ఉంది వాళ్ళకి అక్కడ దగ్గరలో, అక్కడ పూజ చేసి అర్చన చేసే అలవాటు కూడా ఉంది ఆయనకి, అక్కడికి వెళ్ళి హనుమంతుడిని అక్కడ సేవ చేసుకునే ఇది కూడా ఉంది ఆయనకి అనుకుంటూ సరే ఆయన గబగబా ఇంట్లోకి వెళ్ళి తలపాకు చుట్టుకుని బయటకు వచ్చి అటు వెళ్దాం అనుకుని ముందు అసలు ఈ హనుమంతుడు సేవ చేసుకున్న తర్వాత అటు వెళ్దాంలే అని చెప్పి వచ్చి హనుమంతుడి వారి ఆలయంలోకి వెళ్ళేసరికి అక్కడ ఆయనకి చాలా పెద్ద వెలుగు కనిపించి అక్కడ చాలా ఆయనకు అర్థం కాలేదు ఏంటి ఇంత వెలుగు ఇదంతా ఏంటని చెప్పి ఇటు బయటకు చూసరికి ఆ గట్టు మీద కూర్చున్న ఆ ఇద్దరు ముందు వాళ్ళు దూరం నుంచి చూశాట వాళ్ళు ఎవరో పఠాన్లు ఈ తురుషుకుల కాలంలో ఈ పఠాన్లు ఏమిటి ఇక్కడ వీళ్ళు అసలు ఎందుకు వచ్చారు ఏ ఉద్దేశంతో వచ్చారు అవన్నీ ఆలోచించారు ఆయన. కానీ అవన్నీ పక్కన పెట్టి హనుమత్ ఆలయంలోకి వెళ్ళి ఆయన అర్చన చేసుకున్న తర్వాత అర్చన పూర్తయిన తర్వాత చూస్తే ఆ గట్టు మీద కూర్చున్న వాళ్ళిద్దరు రామలక్ష్మణుల రూపంలో ఆయనకి దర్శనమిచ్చారట. దర్శనమిచ్చి ఆ తర్వాత ఆయన చూసరికి ఈయన ఎవరైతే వచ్చి ఏ రైతు అయితే వచ్చి ఈయనకి ఫలాని వాళ్ళు వచ్చని చెప్పారు అతను ఇంత చేస్తే ఎవరయ్యా అంటే హనుమంతుడు ఆ రూపంలో వచ్చి ఆ విధంగా ఆయనకి సీతారామ రామలక్ష్మణుల యొక్క దర్శనము హనుమత్ సమేత రామలక్ష్మణ దర్శనం ఆయనకి అయింది. ఆ రకంగా ఆయన హనుమత్ అంశం అండి అసలు ఆయన అది. అయితే అట్లా ఆ విధంగా జరుగుతోంది. జరుగుతున్నప్పుడు కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఈయనకి ఇంకా పుత్రులు కలగాలి, మారిపోయారు అయిపోయింది. విశ్వాసనామ సంవత్సరం 1527 సంవత్సరంలో మార్గశ శుద్ధ త్రయోదశి నాడు మా వీళ్ళకి వరం ఇచ్చినట్టుగా రేణుబాయి గర్భవాసాన ఒక పుత్రుడు జన్మించాడు వీళ్ళకి మొట్టమొదటి జ్యేష్ఠ పుత్రుడు. అతనికి వీళ్ళు గంగాధర్ అని పేరు పెట్టారు. పెట్టి వాళ్ళు పేరైతే పెట్టుకున్నారు కానీ వాళ్ళకు పుట్టినటువంటి సంతానాన్ని ఏకనాథ స్వామి గురువు కదా మన గురువు గారి దగ్గర తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర ఆయన ఉంచేసరికి వీడు చాలా శ్రేష్టమైనటువంటి భక్తి కలవాడు కాబట్టి ఈ కుర్రవాడు ఇతనికి శ్రేష్ఠ అని పిలవండి అని చెప్పారు. ఆయన వాళ్ళు పెట్టుకున్న పేరు ఏదో ఉంది కానీ ఆయన శ్రేష్ఠ అని పిలవండి అని చెప్పారు. అప్పటి నుంచి అతని పేరు శ్రేష్ఠుడిగానే ప్రసిద్ధికి ఎక్కింది, శ్రేష్ఠ అని పిలవటం మొదలెట్టారు. ఆ విధంగా శ్రేష్ఠ అనేటువంటి కుర్రవాడు జన్మించాడు. ఆ తర్వాత 1530 సంవత్సరంలో అంటే ఇంకో 3 ఏళ్ళలో శ్రీరామనవమి రోజున వాళ్ళకి 2వ పుత్రుడు హనుమదంశతో జన్మించాడు. అతనికి నారాయణ అని పేరు పెట్టారు. మన సమర్థరం మన ఆశ్రమంలో సమర్థ రామదాస స్వామి చరిత్రలో కొన్ని ఘట్టాలు మనం నాటకంగా వేయించాం, అందులో ఈ నారాయణ పాత్ర అవి కూడా వేయించాం. అప్పుడు ఈ నారాయణ అనేటువంటి వాడు అంటే అతని వాళ్ళు పెట్టుకున్న ఆ పేరు వాళ్ళు పెట్టుకోవాలి, ఆ కుర్రవాడిని కూడా పుట్టినవాడిని కూడా తీసుకెళ్ళి ఆయన యొక్క గురువు యొక్క పాదాల దగ్గర వాళ్ళు ఉంచినప్పుడు ఆయన వాడికి నామకరణం చేశారు నారాయణ అని. నారాయణ అని పిలుచుకుంటున్నారు. సరే అయితే ఈ ఇద్దరు పుత్రులు కూడా ఇతడు ఈ నారాయణ అనేటువంటి వాడు హనుమదంశ ఈ రకంగా పెరుగుతున్నారు. ఆయన అన్నారట ఇతను చాలా చెప్పారుగా ముందే చెప్పాడు, నేను ఏ కార్యాన్ని అయితే నేను ఈ సాధించాలనుకున్నానో నా కార్యాన్ని ఈ నారాయణ అనేటువంటి వాడు పూర్తి చేస్తాడు అని చెప్పి ఏకనాథ స్వామి వీళ్ళ గురువుగారు చెప్పారట. చెప్పి కొన్ని రోజులు వాళ్ళకి చక్కగా ఆయన యొక్క సేవను అనుగ్రహించారు. తర్వాత 1531 సంవత్సరంలో ఆయన అవతారం చాలించారు, దేహాన్ని చాలించారు. కాకపోతే అప్పుడు సూర్యాజీ పంత్ గారు తండ్రి గారు చాలా దిగులు పడ్డారట. పుత్రుల్ని ఇచ్చారు అంతా బాగుంది కానీ వాళ్ళకి ఆయన ముఖస్థగా వాళ్ళకి దీక్ష ఇవ్వలేదే అని చాలా ఆయన తాపం చెందారట. సరే అయిపోయింది చేసేదే, కానీ ఆ దిగులు పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళ పిల్లల్లో కూడా పెద్ద కొడుకు అయినటువంటి శ్రేష్ఠ అనేటువంటి వాడు నాన్నగారు నాకు దీక్ష ఆయన ఇవ్వలేదే అని వాళ్ళకి తెలియదు. అందుకే ఈయన దిగులు పట్టడం ఆయన ద్వారా దొరకలేదు. కానీ ఇతను వెళ్ళి తండ్రి కాలం ఇప్పటి నాకు మీరన్న దీక్షను ఇవ్వండి అని చెప్పి ఈ శ్రేష్ఠ కోరుకుంటే నాకు అంతటి అర్హత లేదు నాయన, నేను దీక్షను ఇచ్చేటటువంటి ఇది నాకు లేదు, నువ్వు వెళ్ళి హనుమంతుడిని ధ్యానం చేయని చెప్పి చెప్తాట ఆయన. అప్పుడు ఆయన ఆ శ్రేష్ఠ హనుమంతుడి యొక్క గుళ్ళోకి వెళ్ళి నిద్రాహారాలు మాని అక్కడ చక్కగా హనుమంతుడి గుళ్ళో హనుమత్ కవచం పఠించడం ప్రారంభించాడు నిర్విరామంగా. అప్పుడు కొన్ని ఆయన అట్లా చేసిన తర్వాత 11వ రోజు 10 రోజులు చేసిన తర్వాత ఆ హనుమంతుడి యొక్క స్థానంలో ఆయనకి పెద్ద తేజం, ఆయన చుట్టూ ఒక తేజోవలయం ఏర్పడిందట. ఆ తర్వాత ఈయనకి హనుమత్ దర్శనమైంది. దర్శనమయ్యి ఏనాయనా నువ్వు నన్ను ఎందుకు ఆ విధంగా ఏమిటి నీ కోరిక, ఏ కోరికతో నువ్వు చేసావంటే స్వామి నాకు మీరు మంత్రోపదేశం చేయాలి అని చెప్పి ఆ శ్రేష్ఠ అడుగుతాడు. అడిగేసరికి ఆయన సంతోషించి చాలా సంతోషం నాయనా అని, ఆయన ఇవ్వలేదు ఇతనికి అతని అన్నగారి తమ్ముడికి కూడా హనుమంతుడు కదా సాక్షాత్తు, రాములు వారు ధ్యానం చేస్తే రాములు వారు ప్రత్యక్షమయ్యారట. ప్రత్యక్షమయ్యి ప్రత్యక్షసరికి ఇతను దీక్ష అడుగుతున్నాడు స్వామి, మీరు దీక్షనివ్వండి అని చెప్తే రాములు వారు త్రయోదశాక్షరి మంత్రం ఆయనకి శ్రేష్ఠకి దీక్షగా ఇచ్చారట. ఆయన చక్కగా దాన్ని సాధన చేసుకుంటూ కూడా ఇదిగా ఉన్నారు. అయితే 1537వ సంవత్సరంలో తండ్రి గారు కూడా దేహం చాలించారు, సూర్యాజీ పంత్ గారు కూడా. అప్పటి నుంచి వాళ్ళకి ఆ తల్లి వీళ్ళిద్దరిని పెంచుతుంది. అందులో శ్రేష్ఠ కొంచెం కుదురుగా ఉండేవాడు. ఈ హనుమదంశ పుట్టినవాడు కదా నారాయణ అనేటువంటి కుర్రాడు, వాడు కొంచెం తొంటరి పనులు ఎక్కువ చేస్తూ ఉండేవాడు. అదే వాడని తర్వాత ఆయన గొప్పవాళ్ళని ఏం కనుకుంటే ఆ పిల్లవాడు తొంటరి పనులు చేస్తూ ఉండేవాడు. ఎంతైనా మరి తొంటరి పనులు చేస్తే తల్లినే, ఇప్పుడు కృష్ణుడే కొడుకుగా పుట్టిన అల్లరి చేస్తే యశోదమ్మ తల్లి కూడా ఒక్కోసారి శిక్షించేది కదండి, ఒక్కోసారి కొంచెం ఆవిడ అతన్ని కాస్త శిక్షణ అనుకోండి శిక్షిస్తూ ఉండేది ఆ నారాయణ తొండ్ర పనులు చేసి. ఒకసారి ఓ పొలంలో ఒక రైతు ధాన్యం బస్తాలకు ఎత్తుతుంటే ఈ నారాయణ వెళ్ళి, ఏం తాత ఈ బస్తాన్ని నన్ను ఎత్తుకోమంటావా అన్నట. అది 100 సేర్ల బస్తా అది, వాడేమో అతనేమో చిన్నపిల్లవాడు, తీసుకో అన్నట. ఇవి తీసుకున్నాడా పెట్టాడని 100 సేర్ల బస్తాని కూడా భుజాన్ వేసుకుని ఇంటికెళ్ళాట పిల్లవాడు. వెళ్ళి ఇంటికెళ్ళేసరికి తల్లి చూసి ఇదేమిట్రా ఇదే కంటి తీసుకొచ్చావు, అట్లా పరులుసు మనం తేవచ్చా అని ఆవిడ కేకలేస్తుందట. కేకలేస్తుంటే అప్పుడు ఇంతలో రైతు కూడా లభో దీభం అంటూ వీడు వెనకాలే వచ్చి కుర్రబడి వెనకాల, అమ్మా ఇట్లా నాకు పండిందే కొంత, మరి మీ అబ్బాయి ఇట్లా తీసుకొచ్చేసాడు అనేసరికి, రాముల వారికి భగవంతుడికి అది మాకు ఇవ్వాలనేటువంటి సంకల్పం ఉందేమో అందుకనే నాకు ఆ బుద్ధి పుట్టిందేమో నేను తీసుకొచ్చానట్టు ఈ కుర్రవాడికి అని, సరే మీది మీకు ఇస్తానులేండి అని ఇంతలో అన్నరగా వచ్చేసరికి అన్న సహాయం పట్టమని ఈ 100 సేర్ల బస్తాని ఆ రైతు భుజానికి ఎత్తారట. రైతు భుజం మీద బస్తా పెట్టడం, మళ్ళీ కింద బస్తా ప్రత్యక్షం, మళ్ళీ ఇది తీసి మళ్ళీ రైతు, ఆ రకంగా వీళ్ళు ఇస్తూనే ఉన్నారు, అక్కడ బస్తాలు వస్తూనే ఉన్నాయి. అప్పుడు రైతు గ్రహించుకుని, అమ్మా నీ యొక్క పుత్రుడు సామాన్యుడు కాదు, నేనేదో తెలియక ఆయన ఇది చేశానని చెప్పి వాళ్ళ కళ్ళ మీద పడతాడట. అప్పుడు శ్రేష్ఠ పెద్ద అతను అన్నట్ట చెప్తాట తల్లికి, అమ్మ నువ్వు నారాయణ ఎప్పుడు ఏమి అనకు, అతను హనుమదంశతో పుట్టాడు, నువ్వెప్పుడు వాడిని ఏమి అనకు, నీకు ఏదైనా బాగా కోపం వస్తే రామ 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 రామని జపం చెయ్యి అన్నట. అందుకని ఎప్పుడైనా చాలా అల్లరి పని చేసినప్పుడు ఆ నారాయణ ఈవిడ వెంటనే శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటే నిజంగానే అది కొంత మటుకు ఆ పథకం పారింది, కొంత తగ్గేవాట అల్లరి మానేవాట ఆయన. ఆ రకంగా వాళ్ళ జీవితం గడుస్తుంది. ఒకసారి ఇంట్లో వస్తువులన్నీ నిండుకునే శ్రీరామనవమికి నిండుకునేసరికి ఆవిడికి పాపం గోధుమ పిండితో ఆ శ్రీరామనవమికి బొబ్బట్లు చేసి భక్తులందరికీ పెట్టాలని ఆవిడ కోరిక. కానీ చాలా కొద్దిగానే ఉన్నాయి గోధుమలు. ఉండేసరికి ఆవిడ బాధపడుతుంటే ఈ నారాయణ వచ్చి, ఏంటమ్మా ఎందుకు బాధపడుతున్నావు నువ్వు అంటే, ఏం లేదు నాయన శ్రీరామనవమికి ఇట్లా భక్తులందరికీ పెట్టుకోవాలి కదా మనం సంతర్పణ చేసుకోవాలని కోరికగా ఉంది, కానీ ఇంట్లో చూస్తే గోధుమలు ఎక్కువ లేవు అంటే, ఏంటమ్మా నువ్వు సరిగ్గా చూసావు అసలు, పద చూద్దాం పదా అని గబగబా ధాన్యం ఉండేటువంటి ఆ కొట్టులోకి వెళ్ళి చీకటి కొట్టులోకి వెళ్ళి ఒక బుట్ట తీసి బుట్ట నిండా గోధుమలు తీసి ఆవిడకి ఇచ్చి నువ్వు ఎండలో పోసిరా అన్నట్ట. పోసేసరికి మళ్ళీ ఇంకో బుట్ట. ఈ రకంగా మధ్యాహ్నం దాకా ఆయన బుట్టలతో గోధుమలు ఇస్తూనే ఉన్నట్ట, ఆవిడ ఎండలో పోస్తూనే ఉందిట. అంటే ఏంటి అక్కడ మహిమలని కాదు, ఆవిడకి కూడా నా కొడుకే కదా అనుకుంది. కానీ అప్పుడే ఆవిడ చాలా ఆనందంతో ఇంతటి గొప్ప పుత్రుడు నాకు ఇచ్చావని స్వామిని స్మరించుకుని చక్కగా ఆ శ్రీరామనవమి కుమారుడు ఆ గోధుమలతో చక్కగా పిండి చేసి ఆవిడ అనుకున్నట్టుగా సంతర్పణ చేయగలిగారు. అయితే ఒకసారి ఎప్పుడో తల్లి ఇట్లాగే ఎంత శాంతంగా ఉందో అని అల్లరి చేస్తుంటే ఒకసారి ఎప్పుడో కోపం వచ్చి కొంచెం గట్టిగా విసుక్కుందిట. విసుక్కునేసరికి కోపం వచ్చి ఈయన ఇంట్లోంచి వెళ్ళిపోయాట నారాయణ. వెళ్ళిపోయేసరికి చీకటి పడేదాకా వెరిగారు, వెతికారు, ఎక్కడా కనపడలా. చివరికి ఒక చెరువు గట్టు దగ్గర కనిపించాట. ఈయన కనిపించేసరికి అప్పుడు ఆవిడ కేకలేసింది, ఏంట్రా నాకేమన్నా 10 మంది కొడుకులు ఉన్నారా, ఉన్న ఇద్దరిలో నువ్వు అట్లా పారిపోయి నన్ను ఇట్లా మనస్తాపానికి గురి చేస్తే నేను ఏమైపోతానని ఆవిడ ఏడ్చింది. ఏడిస్తే అప్పుడు ఆయన అన్నారట, అమ్మా నేను అలిగితే ఓదార్చడానికి నువ్వు అన్నయ్య ఇద్దరూ ఉన్నారు, నాకు ఆకలేస్తే నేను అన్నందలే అని బాధపడటానికి మీరున్నారు, కానీ అన్నార్తితో లేకపోతే కట్టుకోవడానికి బట్టలు లేకుండా దేశంలో ఎంతమంది బాధపడుతున్నారమ్మా, వాళ్ళందరికీ ఎవరున్నారమ్మా వాళ్ళని ఓదార్చేవారు అని ఈయన కంటతడి పెట్టుకున్నట్ట సమర్థనామదాస స్వామి. నన్ను ఓదార్చడానికి మీరున్నారు, వాళ్ళందరినీ ఎవరు ఓదార్చుతారు, ఎవరు ఓదార్చుతారు అని అంటే వాళ్ళకు ఒక బీజం వేస్తున్నారు, వాళ్ళందరినీ ఓదార్చడానికి నేను ముందు ముందు వెళ్ళాల్సి వస్తుంది అన్నట్టుగా. ఎవరు ఓదోస్తారు ఓదారుస్తారమ్మా వీళ్ళందరినీ నేను చెప్పి ఆయన అన్నట్ట. దానికి తగ్గట ఓ రోజు ఆయన యొక్క మనసులో ఒక భావం ఏర్పడింది. ఈ శ్రేష్ఠ అని ఆయన కొంచెం పెద్ద ఆయన కాబట్టి పెద్ద అయిన తర్వాత వేరే కొంతమందికి ఆయన కాస్త దీక్షలు ఇస్తున్నట్ట. అన్నయ్య పోను నాకు కూడా దీక్ష నేను కూడా సాధన చేసుకుంటామంటే నువ్వు ఇంకా చిన్నవాడివిరా అంటున్నట్ట ఆయన. ఈ నారాయణని అనేసరికి ఆయనకి కోపం వచ్చి నన్ను చిన్నవాడు అంటున్నారు, నాకు ఎవరు ఇవ్వట్లేదు దీక్ష ఇవ్వట్లేదు అని చెప్పి ఈయన గుళ్ళోకి వెళ్ళిపోయాట. ఆయన వెళ్ళిపోయి ఎవరు ఈ హనుమంతు గుడికి వెళ్ళిపోయాడు. ఈయన కూడా వెళ్ళిపోయి ఇంకా నాకు ఆయనే దిక్కు అని చెప్పి ఆ గుళ్ళో గట్టిగా ధ్యానం చేస్తూ కూర్చుంటే చివరికి హనుమంతుడు దర్శనమిచ్చి, నారాయణ ఏమిటి నీ బాధ అంటే, ఇగో ఇదే అండి ఇంటి ఏదో పెరటి చెట్టు వైద్యానికి పైకిరాదనంటూ మా ఇంట్లో ఉండే మా అన్నయ్య అందరికీ దీక్షలు ఇస్తున్నాడు, నాకు మటుకు ఇవ్వమంటే ఇవ్వలేదు అనేసరికి నీకు దీక్ష కావాలి కదా, నువ్వైనా చిన్నవాడివి కదా అన్నట్టు ఆయన కూడా. పాపం ఈయనకి బాధ వచ్చింది, కాదు ఇంకా కాదు కాదు స్వామి నాకు మీరు దీక్ష ఇవ్వాల్సిందని పట్టుపడితే హనుమంతుడు మళ్ళీ రాముల వారిని ధ్యానం చేస్తే ఆ రాముల వారు వస్తే అప్పుడు ఈయన హనుమంతుడు రాముల వారికి రికమెండేషను వీళ్ళందరిని గురించి, ఇతను నా అంశంతో పుట్టాడు కాబట్టి మీరు ఇతనికి దీక్ష ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను స్వామి అని చెప్పి నేను అడిగితే అప్పుడు రాముల వారు ఇతనికి కూడా దీక్షనిచ్చి త్రయోదశాక్షి మంత్రం ఇచ్చి అంతేకాకుండా ఆయనకి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆయనకి మంత్రం ఉపదేశించి ధనుర్బాణాలు జపమాల కాషాయ వస్త్రాలు రామనామాంకితమైనటువంటి ఒక సువర్ణ పత్రాన్ని కూడా ఆయనకి ఇచ్చారట. కాషాయ వస్త్రాలు ఇచ్చారట, జపమాలు ఇచ్చారట. అంతవరకు మనకు అర్థమవుతుంది ఓహో సన్యాస దీక్ష. ధనుర్బాణం ఇచ్చారట, ఇవన్నీ ఇచ్చారు రాములు వారు ఆయనకి. ఇచ్చిన తర్వాత ఇచ్చి ఆయన అన్నట కలి యొక్క ప్రథమ పాదంలో శివాంశతో శివాజీ అనే రాజు జన్మిస్తాడు, అతనికి నీవే మంత్రోపదేశం గావించి అతని ధర్మ సంస్థాపన కొరకు వినియోగించుకోవాలి. మనం ఫస్ట్లో చెప్పుకున్నామే ధర్మ సంస్థాపన కావాలి. అక్కడ తురుష్కులు రాజ్యాన్ని పాలిస్తున్నారు, వాళ్ళ వల్ల ప్రజలంతా బాధపడుతున్నారు, పీడింపబడుతున్నారు, నానా బాధలు పడుతున్నారు. అంతేకాదు వాళ్ళు జాతి వైషమ్యాలు కుల వైషమ్యాలు సృష్టిస్తున్నారు, దేశం నాశనం అయిపోతుంది. అందుకని ఒక సన్యాసి వల్ల అంటే ఎవరు లెక్క చేయరు అక్కడ. అందుకని నువ్వు ఆ శివాంశతో పుట్టేటువంటి శివాజీకి నువ్వు మంత్రోపదేశం చేసి ఆయన రాజు కాబట్టి ఆయన దేశోద్ధారణ చేయడానికి నువ్వు ఆయనకి తోడ్పడాలని చెప్పి రాముల వారికి ప్రత్యక్షంగా చెప్పడం జరుగుతుంది ఈ నారాయణకి. ఆ రకంగా ఆయన చక్కగా ఇది 1538 జరిగిందిట ఈయన దర్శనం పొందటం, రాముల వారి దర్శనం, ఇవన్నీ సంవత్సరాల తరహా ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఎవరు ఈ మన ఈ నారాయణ? సరే ఈయన ఈ రకంగా కనపడకపోయేసరికి అలిగి వెళ్ళిపోయాడు కదా, ఈయన గుళ్ళోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడో అనుకున్నారు. వెతుక్కుంటూ వెళ్తే గుళ్ళో కనిపించాడు. కనిపించిన తర్వాత ఆ శ్రేష్ఠ వాళ్ళ అన్నయ్యకి అర్థమైపోయింది, ఈయన చేతిలో ధనుర్బాణాలు చేతిలో జపమాల కాషాయ సర్జసు, ఓహో ఈయనకి దీక్ష ఇచ్చినట్టున్నారు, దీనికి మంత్రదీక్ష ఇవ్వబడినట్టుందని చెప్పి ఆయన చక్కగా గ్రహించుకున్నారు. కానీ ఆ దీక్ష తీసుకున్నప్పటి నుంచి కూడా ఈయన 24 గంటలు ఇంక అదే ధ్యాస. అన్నపానీయాలు మానేశారు, ఒక సమయానికి ఇంటికి రావట్లేదు, కూర్చుని ఇంకా ధ్యానంలో నిమగ్నం అయిపోవటం మొదలెట్టారు. ఇంకా దాంతో తల్లికి బెంగ పట్టుకుంది, ఇట్లా అయితే ఎట్లా, భగవద్ ధ్యానం చేసుకోవాలి, మంత్రదీక్ష చేసినందుకు చక్క సాధన చేసుకోవాలి, కానీ సమయానికి భోజనం చేయట్లేదు, సమయానికి ఏ పని చేయట్లేదు, అట్లా ఉండిపోతే ఎట్లా, కొంచెం దీంట్లోంచి కాస్త పక్కకి మళ్ళించాలంటే కాస్త వివాహం చేస్తే బాగుంటుందేమో అనిపించింది ఆవిడకి. అనిపించి ఉక్త వయసు కూడా వచ్చింది కదా, వివాహం చేద్దాం అనే ఉద్దేశంతో అతనికి, మా నాయన నీకు ఇట్లా వివాహం చేద్దాం అనుకుంటున్నాను అని ఒక మాట అనగానే డామని పక్కనే ఒక చెరువు ఉంటే అందులో దూకేసేటానికి, కొంచెం స్పీడ్ ఎక్కువ కదా హనుమదంశ, దాంతో ఆవిడకి భయం వేసి శ్రేష్ట అన్నట, అమ్మ అట్లా కాదు, మనం ఈసారి చెప్పొద్దు అన్నయ్య నారాయణకి, మనం అంతా సంబంధం చూసేసి వివాహ నిశ్చయం అయిపోయిన తర్వాత అప్పుడు చెప్దాము అన్నట. సరే సంబంధం చూశారు, వివాహ నిశ్చయం చేశారు, అంతా చేసిన తర్వాత అప్పుడు తల్లి అందిట, నారాయణ మరి తల్లిగా నాకు కోరిక ఉంది, నాకు తల్లి కోరికను తీర్చవా అందిట. ఆవిడ ఏమి చెప్పకుండా, ఏంటమ్మా తప్పకుండా తల్లి కోరిక తీర్చడం కంటే అంతకంటే నాకు కావాల్సింది ఏమి, ఏమి చెప్పన్నట, నిన్ను నేను చక్కగా ముస్తాబైన పెళ్లి కొడుకుగా నేను చూడాలనుంది నాకు అందిట. ఆవిడ పెళ్లి కొడుకుగా చూడాలంటే ఊరికే ఏమన్నా నాటకం ఆ మేషవేషం కాసేపు ఇప్పటానికి అనేసరికి, అంటే వివాహం చేసుకో అనకుండా నిన్ను పెళ్లి కొడుకుగా చూడాలని నా మనసులో నాకు కోరిక ఉంది నాయన, నువ్వు నా కోరిక తీర్చాలి అనేసరికి, తప్పకుండానమ్మా నీ కోరిక నేను తీరుస్తా అన్నట్టే అని, సరే వివాహ నిశ్చయమైంది, పెళ్లి సందడిందే, ఇంట్లో చక్క మంచి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎంత సందడిగా ఉంది, సరే ఈయన కూడా చక్కగా తలస్నా చేసి మంచి పట్టుబట్టలు కట్టుకుని మంచి ముస్తాబయ్యి అక్కడ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇదిగో నువ్వు నన్ను చూడాలన్నావు కదా, చూడు బాగున్నానా అన్నట్టు ఆయన. ఆయన చాలా సంతోషం, నా నిజంగా నా భాగ్యం పండింది ఈ రోజున ఇటువంటి పుత్రులను కన్నందుకు, నేను కోరుకున్న కోరిక నువ్వు తీరుస్తున్నావు, నాకు అంతకంటే ఏం కావాలి అని చెప్పి ఆవిడ సంతోషంతో, ముహూర్తం టైం దగ్గర పడుతుంది తొందరగా మిగిలిన పని కానీ చెప్పి ఆవిడ లోపలికి వెళ్ళింది. ఇంతలో మంత్రాలు వినపడుతున్నాయి, అక్కడ పెళ్లి మండపంలో మంత్రాలు వినపడుతున్నాయి, శుభలగ్న సావధాన సుముహూర్త సావధాన అంటున్నారు అక్కడ బ్రాహ్మలు. అనగానే ఆయనకి సావధాన్ అనే మాట అనిపించింది ఆయనకి, అంటే ఏంటి, ఇంకా ఈ ఎప్పుడైతే ఈ వివాహ బంధంలో పడ్డావో ఆ తర్వాత మనం ఈ బంధంలో చిక్కుకోవడమే కదా, సావధాన్ నువ్వు జాగ్రత్త పడు జాగ్రత్త పడు అని ఆయన మనసుకు తోచింది. వెంటనే ఆయన నిశ్చయించుకుంది కూడా అదే, దానికి తగ్గట్టు అక్కడ ఒక ఆ మంత్రం దాన్ని హెచ్చరిస్తోంది, సావధాన్ సావధాన్ అని అనపడగానే వెంటనే ఆయన ఆ వస్త్రాలు ఇక్కడ పెట్టి ఒక ఆశాయ వస్త్రాలు తీసుకుని దొడ్డిదారిని ఆయన వెళ్ళిపోయాడు, ఇంట్లోంచి బయటపడిపోయాడు. ఆయన వెళ్ళిపోయి ఆ చిన్న వయసులోనే ఆయన ఆమెకి ఇచ్చిన, అంటే ఏంటి ఆయన అక్కడ ఆమెకి ఇచ్చిన, బాబు నిన్ను పెళ్లి కొడుకుగా చూడాలనుంది, ఆవిడ చూడాలనుంది అంది కానీ వివాహం చేసుకో అనలే కదా అక్కడ, తప్పకుండా చూద్దుగానమ్మా అన్నాడు. ఆయన కోరిక తీర్చాడు, ఆవిడ కోరిక తీర్చినట్టు అయింది, అక్కడ ఆవిడకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అయింది, ఈయన అనుకున్నట్టుగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆయన అక్కడి నుంచి గోదావరి నది దాటి పంచవటికి చేరుకున్నారు. పంచవటి దగ్గర ఉండేటువంటి అక్కడి నుండి నాసిక్కి వెళ్ళారు. ఇంకా ఆయన ప్రయత్నంలో ఆయన ఉన్నారనమాట, ఇంకా ఆయన అనుకున్న సాధించడానికి కోసం నాసిక్కి వెళ్ళిపోయి అక్కడ ఎండ చలి వాన అన్ని తట్టుకుంటూ దృఢ నిశ్చయంతో శ్రీరాముని తరిస్తూ స్మరిస్తూ చక్కగా లక్ష్య సాధన కోసం ఆయన పాటుపడుతున్నారు. మూడు నాలుగు రోజులు ఒక్కోసారి ఆయన యొక్క సాధనలో భోజనం కూడా చేయకుండా అట్లా ఉండిపోయి, అంటే శరీరం అన్న తర్వాత అదే అనుకుంటూ ఉంటాం మనం, సాధన చేయొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ మన శరీరం సహకరించాలి కదండి, ఎప్పుడైతే ఆహారం లేకుండా చేస్తున్నారో అని తెలియకుండా ఒక్కోసారి స్పృహ తప్పిపడిపోతే రాముల వారే వచ్చి ఏదో ఒక రూపంలో వచ్చి ఆయనకి చక్కగా ఆయనకి ప్రసాదం ఆయనకి అందించి మళ్ళీ లేపి కూర్చోబెట్టిన రోజులు చాలా ఉన్నాయి. ఆ విధంగా ఆయన చక్కగా సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు, కాకపోతే ఆ నాసిక్లో అక్కడ కొంచెం అలజడులు ఎక్కువయ్యి ఆ టైంలో ఆయనకి కొంచెం అక్కడ సాధన కొంచెం అనుకూలించకపోవడంతో అక్కడి నుంచి ఆయన టాకళి అనేటువంటి గోదావరి సంగమం అక్కడ దగ్గర ఉండేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళారు అక్కడ సాధన చేసుకోవటానికి. అక్కడ ఆయన నడుము లోతు నీళ్లలో నిలబడి రామనామ త్రయోదశాక్షరి మంత్రం జపిస్తూ అక్కడ సాధన చేశారట. ఎందుకు ఒకటండి వీళ్ళందరూ కూడా హనుమదంశతో పుట్టారంటే ఈయన పుట్టుకతోనే మహానుభావుడు, పుట్టినప్పటి నుంచి ఈయన ఆవేదన ఈ దేశాన్ని ఎట్లా ఉద్ధరించాలి, ఈ ప్రజల్ని ఎట్లా ఉద్ధరించాలి, మహర్షులందరూ అదే కదండి, వాళ్ళ యొక్క తపస్సు దేనికంటే దేశ సంరక్షణ కోసం. వాళ్ళ యొక్క తపోబలం వల్లే మా మాస్టర్ చరిత్ర చెప్తున్నా అదే చెప్పుకుంటాం మనం. వాళ్ళ యొక్క తపోబలం వలనే, ఆ తపశక్తి వలనే మనం ఈ దేశం ఈ రకంగా ఉంది ఈ రోజున. కాబట్టి మనకి బాబూజీ చరిత్రలో కూడా మనం చదువుకుంటాం, చరిత్రలో చదువుకున్నాం లేదా, బాబూజీ స్వయంగా చాలాసార్లు సభలో చెప్పేవారండి, నా సాధన సమయంలో నేను ఏ రకంగా నేను కష్టాలు పడాలని చెప్తే మీరు కళ్ళనీళ్ళు పెట్టుకుంటారనేవారు బాబూజీ. అసలు కొన్ని రోజులు అసలు ఆహారం లేకుండా ఉండేవారు ఆయన. ఒక్కోసారి ఆయన ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తున్నప్పుడు కాళ్ళకి ఆ రోజుల్లో చెప్పులు అవేం ధరి అవి కూడా ఉండేవి కదా ఆయనకి, ఉండకపోతే ఏదో ఆకులు కట్టుకుని నడిచేవారట, కాళ్ళు కాలుతూ ఉండేవిట. ఎందుకు చేశారు ఇదంతా? మనందరి కోసమే. అంటే మహాత్ములు వారి యొక్క దేహాన్ని కూడా లెక్క చేయకుండా ఈ ప్రజలందరినీ ఉద్ధరింపజేయాలనేటువంటి ఆ సంకల్పం అటువంటిది. అది మహాత్ముడు పేర్లు మారుతున్నాయి అంతే. ఒక్కొక్క యుగంలో, ఒక్కొక్క కాలంలో, ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క రూపంలో మనకి ఈ రకంగా మన దేశాన్ని ఉద్ధరింపజేయడానికి గురు రూపంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన ధర్మం ఎప్పుడైతే యథాయథాహి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుద్ధానమ ధర్మస్య తదాత్మానం, భగవంతుడే రూపంలో కూడా అక్కడ ఈ గురు రూపంలోనండి. గురువులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు అందరూ అదే అవతారం కదండి. మనం చెప్పుకుంటాం శంకరుల వారు వచ్చారు, శంకరుల వారు సాక్షాత్తు శంకరావతారం, శంకరులు ఆ రూపం. అట్లా ఆ విధంగా ఒక శంకరులు ఏమిటి, ఒక సమర్థ రామదాసు ఏంటి, మన సమర్థుడు మన గురుదేవులు ఏంటి, వీళ్ళందరూ కూడా కేవలం మనందరినీ కూడా ఉద్ధరింపజేయటం కోసం కంకణం కట్టుకున్నారు. దాంట్లో మన అంతు ఎంత మనం కృషి చేయగలమో, మనందరం కూడా ఇన్ని సత్సంగాలు పెట్టిన చేస్తున్నాం మనం కూడా ఆలోచించుకోవాలి. ఆ రకంగా ఆయన చాలా కష్టపడి అక్కడ ఆయన సాధన చేసుకుంటున్నారట. అది 1542 సంవత్సరం ఆ సాధన చేసుకుంటున్నాడు. సరే ఆయన ఒక్కోసారి ఆ జపం అంతా ధ్యానం అంతా అయిన తర్వాత ఆయన ఆహారం ఒక్కొక్కసారి తీసుకునేవారు. ఎట్లా? మధుకరికి వెళ్ళేవారు. ఆ మధుకరిలో ఏది వస్తే అది తీసుకొచ్చి అది ఏదో కొంచెం పచ్చడి చేసో చేయకో రాములవారికి నివేదన పెట్టి దాన్ని ప్రసాదంగా ఆయన ఆహారంగా తీసుకుంటూ ఉండేవారు. అయితే ఒక్కో సందర్భంలో రాముల వారు ఆయనకి చెప్పినట్టుగా ఆయనకి అనిపించేట, ప్రత్యక్షంగా కూడా చెప్పేవారట, నాయన ఇంక నువ్వు నేను చెప్పినట్టుగా కృష్ణా తీరాను ఉంటూ జగదోద్ధారంలో శివాజీకి నువ్వు కొంచెం సహాయం చేయాలి అని 2-3 సార్లు హెచ్చరించాట రాముల వారు ఈయనతో. అంటే స్వామి, నేను సాధన పూర్తి కాకుండా శివాజీ మహారాజు నేను ఏదైనా చెప్తామంటే అదొక వాచావేదంతంలాగా ఉంటుందేమో, నేను సాధన పూర్తయిన తర్వాత తప్పకుండా వెళ్ళి మీరు చెప్పినట్టుగా నేను ఆయనకి సహాయం చేస్తానని చెప్పి ఆ విధంగా మొత్తానికి సాధన పూర్తి చేసుకుని నేను సాధన కాలం పూర్తయిన తర్వాత రాముల వారు చెప్పినటువంటి రామాజ్ఞ నెరవేర్చే సమయం వచ్చిందని చెప్పి దాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని నిశ్చయించుకున్నారు. సరే ఇట్లా ఉండగా ఇప్పుడు టాకలి అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు ఆయన. అక్కడ కొంచెం దూరంలో దశపంచక అనే గ్రామంలో ఒక అగ్నిహోత్రుడైనటువంటి, అంటే బాగా నియమనిష్ఠ బాగా గట్టిగా కలిగినటువంటి కులకర్ణి అనే బ్రాహ్మణుడు ఉన్నాడు అక్కడ. అంటే ఇవన్నీ ఘట్టాలండి. ఇప్పుడు బాబూజీ చరిత్ర అంటే ఏంటి, రకరకాల భక్తులతో మన అనుభవాలు. అట్లాగే కులకర్ణి అనే ఒక బ్రాహ్మణుడు, ఆయన సంతానం లేదు, పాపం చాలా బాధపడుతున్నారు దంపతులు, అయ్యో సంతానం లేదే అని. ఈ బాధకు తోడు ఏదో గోర చుట్టు మీద రోగటిపోట్లాగా ఆయనకి యుక్త వయసులోనే, మంచి నిండు వయసులోనే ఆయనకి చాలా పెద్ద క్షయ వ్యాధి అనేటువంటి ఒక వ్యాధి వచ్చిందిట ఆ కులకర్ణి అనే బ్రాహ్మడికి. వచ్చేసరికి ఆ రోజుల్లో అంత వైద్యం కూడా ఉండేది కాదేమో, ఆ వ్యాధితో ఆయన ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆయన దేహం చాలించారు ఆ బ్రాహ్మడు. చాలించేసరికి కానీ చాలా మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి ఆయనకి గ్రామంలో. అందుకని గ్రామంలో ఉండేటువంటి ఆ జనమంతా కూడా ఆయన యొక్క అంత్యక్రియలకి చాలామంది తండోపతండాలుగా వస్తున్నారట ఆయన యొక్క అంత్యక్రియ చూడటానికి. ఆ రోజుల్లో సతీ సహగమనం అనేటువంటి ఉండేది అప్పుడు. ఎప్పుడైతే ఆయన దేహం చాలించారో ఆయన యొక్క భార్య సతీ సహగమనం చేయటానికి ఆవిడ బయలుదేరింది. అయితే బయలుదేరుతుంటే అక్కడ అనుకోకుండా ఈ స్వామివారు ఈయన వెళ్తున్నారు ఆ మార్గంలో కాషాయ సదన్ జపమాల. ఓహో ఈయన మహానుభావుడు, సరే నా చివరి సమయంలో ఒక స్వామికి నమస్కారం చేసుకునే అవకాశం నాకు కలిగిందని చెప్పి ఆయన భార్య అనేటువంటి ఆవిడ ఆయనకి నమస్కారం చేసుకుంటా. నమస్కారం చేసుకుని సతీ సహగమనం చేయడానికి ఆవిడ ఉద్యుక్తురాలు అవుతోంది. నమస్కారం చేసుకుంటే ఏదో ఒకటి దీవిస్తా అన్ని పెద్దలు అష్టపుత్ర సౌభాగ్యవతి భవ అన్నట్టు ఆయన. అనేసరికి ఆవిడకి అర్థం కాలేదురా, స్వామి నా సౌభాగ్యం అదిగో ఇంకా కాసేపట్లో అక్కడ తగలబడబోతోంది అందుట ఆవిడ పాప. అంటే అంత శోకంలో ఉన్నాడు నవ్వుతూ అందుట ఆవిడ, అది నా సౌభాగ్యం చూడండి స్వామి మీరు నన్ను అట్లా దీవించారంట. అమ్మా ఇది నా వాక్కు కాదు, ఇది రాముల వారి వాక్ ఇది, నేను చెప్పలేదు ఇది, అందుకని వృధా కాదు ఇది అని చెప్పి అప్పుడు ఆయన గబగబా అక్కడ ఇంకా అంతా సిద్ధం చేశారు. అక్కడ పడుకోబెట్టాను ఆయన, ఆయన అటు పక్కెళ్ళి రామనామం చేస్తూ అటు అయోధ్య సాక్షి మంత్రం చేస్తూ ఆయన కమండలంలో ఉండే నీళ్ళు తీసి దాని మీద చల్లారు. చల్లగానే చక్కగా నిద్రలోంచి లేచినట్టు ఆయన లేచి కూర్చుని, స్వామి మీరు ఎప్పుడు వచ్చేసారు అప్పుడే అన్నట్టు ఆయన. వెంటనే మనకేం గుర్తొస్తుందండి, ఇందిరక్క. చూడండి అసలు సమర్థులైనటువంటి గురువుల యొక్క దీంట్లో మెలిగినటువంటి భక్తుల అనుభవాలు కూడా ఏంటో ఒకే రకంగా ఉంటున్నాయి. ఇందిరక్క అనుభవం మనం చెప్పుకోవాల్సిందే. చాలామంది తెలుసు కానీ కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇదిగో నిన్న ఇతను ఎవరో కొత్తగా వచ్చాడు నిన్న, అంటే అటువంటి వాళ్ళ కోసం మళ్ళీ మనం చెప్పుకోవాలి. మాతాయి సహసా సభలో చెప్పారు, అయినా ఒకసారి మనం తలుచుకుంటే బాగుంటుంది. ఇందిరక్క హనుమాయమ్మ గారి గురువుగారు చెల్లెలు ఆవిడ. చాలా ఆవిడకి చిన్నప్పుడే ఏదో దేహ బాధ రావటం, ఆవిడకి ఒక బ్రహ్మ ఒక పిశాచి ఆవరించడం, దాన్ని వదిలించడం కోసం బాబుజీ దగ్గరికి వాళ్ళు తీసుకురావటం, ఆ రకంగా వాళ్ళకి బాబుజీతో పరిచయం కావటం, అప్పటి నుంచి వాళ్ళు బాబుజీకి చాలా దగ్గరగా ఇంకా ప్రతిదీ ఆయన చెప్పింది చేయటం ఆయన చెప్పినట్టే. కాకపోతే ఆ దేహం మీద ఇది ఉండటంలో ఆవిడకి చాలా మనిషి చాలా వీక్ అయిపోయేది, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో అన్నట్టుగా తెలియకుండా ఉండేది. ఒక సందర్భంలో చివరికి భీమవరంలో అనుకుంటా ఆవిడ ఉన్నప్పుడు చాలా దేహ బాధలు పడుతుండేది ఆవిడ. ఆవిడ ఒంటి మీదకి ఆ బ్రహ్మరాక్షసి, అది ఆ బ్రహ్మరాక్షసి ఎవరో కాదు, వాళ్ళ వంశంలోనే ఒక పెద్ద ఆవిడ, చాలా జ్ఞాని ఆవిడ. ఆవిడ ఈవిడ ఆవిడ ఒక పీఠం కూడా ఉంది గురువుగారికి ఒంగోలులో అక్కడ, ఆ పీఠాధిపతి ఆవిడ. అయితే ఆవిడ జ్ఞాని కానీ ఆ పీఠంలో అక్కడ ఆ ఆశ్రమంలో ఉండేటువంటి ఒక భక్తుడు, నెక్స్ట్ పీఠాధిపత్యం మళ్ళీ ఆవిడ ఎవరికి ఇస్తుందో వాళ్ళ వాళ్ళకి ఇస్తుందేమో అన్నట్టుగా ఒక ప్రయోగం చేయటం ఆవిడ మీద. దాంతో ఆవిడకి ఎంత జ్ఞానైనా మరి ఇటువంటివి చేసరికి జరుగుతుంది కదండి, ఆ జన్మ రావటం. అప్పుడు ఆవిడ ఆలోచించి ఈ జన్మ నుంచి బ్రహ్మజ్ఞాని కాబట్టి నేను బయటపడాలంటే ఈ జన్మ నుంచి నేను ఒక మహాజ్ఞానిని మహాత్ముడిని పట్టుకుంటేగా నాకు ఈ జన్మ ఇదవుదని, అది అట్టు పట్టుకోవాలంటే ఆ మహాత్ముడి దగ్గరికి వెళ్ళే వాళ్ళని పట్టుకోవాలి. ఈవిడిని పట్టుకోబట్టి బాబూజీ దగ్గరికి ఆవిడ వెళ్ళగలిగింది, ఆ జన్మ నుంచి విముక్తి పొందగలిగింది. అట్లా ఉన్న సమయంలో ఒకసారి ఇందిరక్కకి చాలా సుస్థి చేసి ఇంకెట్లా ఉంటుందో అన్న స్థితిలో బాబూజీ వేరే దేశ గ్రామాంతరం వెళ్ళాల్సి వచ్చి భీమవరం నుంచి చెప్పెళ్ళారట ఆవిడ. ఆవిడ ఎట్లా ఉన్నా సరే ఏమైనా సరే నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోండి ఏం చే ఆవిడని చెప్పారట ఆయన, చిన్న హింట్ ఏం చెయ్యొద్దు కదిలించొద్దు ఆవిడని. ఆయన అటు వెళ్ళగానే ఇక్కడ ఈవిడ దేహం చాలించి జరిగింది. అంటే వీళ్ళకి తెలియకపోయినా వైద్యుల్ని పిలవటం ఇంకా లేదు ఆవిడని చెప్పడం అన్నీ జరిగాయి. కానీ బాబుజీ ఒక మాటని వెళ్ళారు ఆవిడని, నేను వచ్చే వరకు మీరు జాగ్రత్తగా చూసుకోండి నేను తిరిగి వచ్చే వరకు అన్నారు. అందుకని వాళ్ళు కదిలించలేదు ఆవిడని. మామూలుగా అయితే మన ఇళ్లలో మన జరిగిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఏమంటే అని ఆలోచిస్తాం కదా, జరిగితే సరే కొంతసేపటికి ఆ రోజో మర్నాడో బాబుజీ వచ్చారు. వచ్చే వరకు వీళ్ళు ఆ మాట మీదే ఉన్నారు. రాగానే ఆయన రాగానే ఇందిరా అన్నట్ట సరే ఆవిడ దాన్ని మనం లేచి కూర్చుని, అదేంటి మీరు అప్పుడే వచ్చేసారేంటి బాబు అందుట ఆవిడ. అనేసరికి వీళ్ళకి అర్థం కాలేదు అసలు వైద్యుడు ప్రాణం పోయిందని చెప్పారు, అప్పుడే వచ్చేసారేంటి అంటే అర్థం కాదు. సరే తర్వాత జరిగింది తర్వాత ఈవిడ చెప్పిందిట, నా ప్రాణం నన్ను తీసుకెళ్లారు విష్ణుదూతలు, యమదూతలు విష్ణుదూతలు ఉంటారు కదా, నన్ను తీసుకెళ్లారు వైకుంఠానికి వెళ్ళాను నేను బాబుజీతో వెళ్ళాను, ఇద్దరం కలిసి వెళ్ళాము అక్కడ. అక్కడి నుంచి మరి నేను అక్కడ ఉండగానే బాబుజీ ఇక్కడికి వచ్చేసినట్టున్నారు అని అక్కడ సంభాషణ ఏం జరిగిందో నేను కరెక్ట్గా గుర్తులేదు. కానీ నాకు మొత్తానికి ఈవిడ ప్రాణం పోవటం వాస్తవమే, ఈవిడ విష్ణులోకానికి వైకుంఠానికి వెళ్ళటం వాస్తవమే, ఆవిడతో పాటు బాబుజీ కూడా వెళ్ళటం వాస్తవం. బాబుజీ వెళ్ళటం కాదు అంటే ఈ బాబుజీనే అక్కడ దర్శించింది ఆవిడ. మనకి బాబుజీ అంటున్నాడు మీరు ఎక్కడ వెళ్ళినా సరే మనం ఆ గురుస్వరూపం దర్శించగలిగితే మనం ఎక్కడికి వెళ్ళినా పర్వాలే, అయితే తీర్థయాత్ర ఎందుకండి మనకి ఆయన తీసుకెళ్తే వెళ్ళాలి, లేకపోతే అవసరం లేదు. ఆయన తీసుకెళ్ళాలి అనుకోండి, మనం అమ్మ చెప్పినట్టు అక్కడ కూడా మనకి ఆయనే దర్శించేటువంటి మన సాధన ఉండాలి. అట్లా అట్లా ఆ రకంగా ఆయనతోనే వెళ్ళింది, ఆయనే దర్శించింది, ఆయనతో పాటే తిరిగి వచ్చింది. ఆ విధంగా ఆయన కూడా అట్టన్నాడు, మీరు ఎప్పుడు వచ్చారండి అన్నారు ఈయన. అనే సరికి వీళ్ళందరికీ అర్థం కానీ ఇట్లా అడుగుతున్నారు. సరే మొత్తం మీద ఆయన అంతా చేసి వాళ్ళకి వాళ్ళని దీవించి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయింది అప్పుడు ఆయన చెప్పాట వాళ్ళకి, నన్ను యమదూతలు వచ్చి తీసుకెళ్ళారు, తీసుకెళ్ళిపోయి నన్ను ఏదో యముడు ప్రశ్నించబోతూ ఉంటే ఇంతలో ఈ స్వామి అక్కడికి వచ్చారు. వీళ్ళు ఎవరో ఆయనకు కూడా పెద్ద తెలియదు, ఏదో భిక్షకి మధుకరికి రావటం తెలుసు, మధుకరికి వస్తే ఏదో మధుకరి ఇస్తూ ఉండేవాళ్ళు. యమదూతలు ఆయన యముడు నన్ను ప్రశ్నించబోతుంటే ఈ స్వామి అక్కడికి వచ్చేసరికి వెంటనే యముడు సింహాసనం దగ్గరికి వచ్చి, స్వామి మీరు వచ్చారేమిటి, ఏమిటి ఆజ్ఞ అన్నాడు. ఏంటి నా భక్తుడిని తీసుకొచ్చావు నువ్వు, వదిలిపెట్టమన్నట్టు స్వామి అనేసరికి నన్ను పంపించేశారు వాళ్ళు అని ఈయన చెప్పారు. చెప్పేసరికి అప్పుడు వాళ్ళ అయ్యో మధుకరికి వచ్చేటువంటి ఇదే తప్ప ఏదో కురవాడు అనుకున్నాం కానీ ఈయన ఇంతటి మహాత్ముడని మేము అనుకోలేదని చెప్పి వాళ్ళు పాపం చాలా బాధపడ్డారట, సంతోషించారు కూడా. అంటే అప్పుడు చూడలేకపోయామే, అప్పుడు గుర్తించలేకపోయామే ఆ రకంగా. కానీ ఆయన వెతుక్కుంటూ వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఆయనకి కాలమే పడి, స్వామి మేము ఇట్లా గుర్తించలేకపోయామనేసరికి అప్పుడు ఆయన సుపుత్ర ప్రాప్తి వస్తుంది అని చెప్పారు. వాళ్ళకి నిజానికి సంతానము లేదని బాధపడటము ఇవన్నీ జరిగాయి కదా, ఆ రకంగా అదొక లీల మళ్ళీ. కాబట్టి అప్పుడు ఆయన అన్నట కులకర్ణి అనేటువంటి ఆయన, పాపం ఇంత సమర్థులు కాబట్టి నువ్వు కుర్రబడమైనా సరే, రాముల వారు ఈయనకి దీక్ష ఇచ్చినప్పుడు ఏకనాథ్ గారు నారాయణని పేరు పెట్టారుగా, అప్పుడు రాముల వారు అన్నారు, ఇవాళ నుంచి నీ పేరు రామదాస్ అని చెప్పారట అప్పుడే రాముల వారు. వీళ్ళు అన్నారట, స్వామి మీరు మామూలు సమర్థులు కాదు, మీరు ఇంత సమర్థత మీకుంది కాబట్టి మిమ్మల్ని సమర్థ రామదాసుని మేము పిలుచుకుంటాము, రామదాసు అని పిలవలేం కాబట్టి సమర్థ సమర్థ అని మేము అనుకుంటామని చెప్పి అప్పటి నుంచి ఆయన సమర్థ రామదాసుగా పేరు పొందారట. తర్వాత ఇంకో ఘట్టంలో మనకి మన దాసుగా చాలాసార్లు చెప్తున్న హనుమంతుడితో వాదవని ఇచ్చారు. ఈయన శ్రీరాముడు ఆజ్ఞ నుంచి సాధన చేస్తున్న సమయంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతుంటే ఒకసారి ఈయన ఉత్సవాలని చేస్తూ మంచి హడావిడిగా ఉన్నప్పుడు హనుమంతుడు వచ్చి కనిపించి అన్నట ఈసారి ఉత్సవాల్లో నువ్వు చక్క రామాయణం గురించి చెప్పు అన్నట్టు హనుమంతుడి వారు. అనేసరికి హనుమంతు మందిరు కుప్పగంతులు అంటారు, మీరు ఆ కాలంలో ఉన్నవారు మీరు, నేను ఊరికే విన్నవాడిని రామాయణం, నేనేం చెప్తానండి మీ ముందు నాకు చెప్పే ధైర్యం లేదు అన్నట్టు. అనేసరికి ఏం పర్వాలేదు నువ్వు చెప్పు, నేనున్నా కదా, ఏదైనా తప్పు వస్తే నేను దిద్దుతాలే అన్నట్టు హనుమంతుడి వారు. ఆయనకి ఎంతసేపు రామాయణం వినాలని ఈయనతో చెప్పించాలని ఉంది కాబట్టి ఇప్పుడు నన్ను కూర్చోబెట్టలే ఇక్కడ, తర్వాత ఏదో చెప్తాము అంటే చిన్నపిల్లల మాటలు ఏదో వింటారు కదా అట్లా, కాదు నువ్వు చెప్పు నేనున్నాగా అన్నట్టు ఆయన. సరే సరే ఈయన రామాయణం చెప్పడం మొదలెట్టాడు. మొదలెట్టి రామాయణం ఘట్టమంతా చెప్తూ సుందరాకాండ ఘట్టం చెప్తూ మారుతి సీతమ్మని వెతటానికి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న వృక్షం మీద ఒక వృక్షం మీద సూక్ష్మ రూపంలో కూర్చున్నారు. ఆ వృక్షం పక్కనే ఒక కొలను ఉంది, ఆ కొలంలో చక్కగా తెల్లటి కలువలు ఉన్నాయి. ఆ కలువల దగ్గర ఉండేటువంటి ఆ శింసు కొలను దగ్గరలో ఉండేటువంటి శింసు వృక్షం కింద అనేసరికి ఇంకా అక్కడ దాకా వెళ్ళనీలే హనుమంతుడు ఒక బ్రాహ్మణ వేషంలో కిందికి వచ్చేసాట. వచ్చేసి తెల్ల కలువలు అంటావేంటి, ఆ కొలంలో ఉండేవి ఎర్ర కలువలు అన్నట్టు ఆయన. కాదు తెల్ల కలువనే స్వామి, మీరు సరిగ్గా చూసుండరు అన్నట్టు ఈయన. మీరు ఆ రోజుల్లో సరిగ్గా చూసుంటారు, నాకు తెల్ల కలవలే కనపడుతున్నాయి అన్నట్టు ఈయన దర్శిస్తూ చెప్తున్నాడు ఈయన. ఇద్దరు మధ్య వాదం ప్రారంభమైంది. వింటున్న వాళ్ళు పాపం చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నారు అక్కడ. వాళ్ళకి విసుగొచ్చింది ఈ బ్రాహ్మణు ఎవరో మధ్యలో వచ్చి ఊరికే డిస్టర్బ్ చేసి ఆయన కొట్టపోయారు కూడా ఏకంగా. అప్పుడు ఈయనే వారించి, ఈయనకి తెలుసుగా ఆయన ఎవరో, కాదులే నేను సరిగ్గా చెప్తాను మొత్తాన్ని కథ పూర్తి చేసిన తర్వాత హనుమంతుడు వచ్చి, ఏమిటయ్యా చెప్పమంటే, పోనీ నేను సరి చేస్తానని వచ్చి సరి చేసా కదా, తెల్ల కలవలు కాదు ఎర్ర కలవలు అప్పుడు దిద్దుకోవచ్చు కదా నువ్వు, మళ్ళీ అదే చెప్తున్నావు నువ్వు అనేసరికి, ఇది నా హృదయంలో చూసింది కాదు స్వామి, నాకు రాముడు చూపిస్తున్న దృశ్యం నేను చెప్పాను అండి. అయితే సరే చూద్దాం, నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇవాళ సాయంత్రం శ్రీరాముని రెండు పూట్ల పూజలు జరుగుతుంటే సాయంత్రం సంధ్యా సమయంలో జరిగేటువంటి పూజకి నేను అక్కడి నుంచి కలువలు పట్టుకొస్తాను, నేను వెళ్ళి తీసుకొస్తాను ఎర్ర కలువలు చూద్దుగాను అన్నట్టు హనుమంతుడు. సరే అండి అన్నట్టు హనుమంతుడికి తలుచుకుంటే ఏం చేయలేరండి, సరే సాయంత్రం పూజ టైంకి తెద్దామని ఆయన వెళ్ళి అక్కడ తీరా వెళ్ళి చూస్తే కలువలు నిజంగానే తెల్లగా ఉన్నాయి ఆ కొలంలో హనుమంతుడు చూస్తే. ఇంతలో విభీషణుల వారు వచ్చి, ఏంటి హనుమ మీరు ఇటు వచ్చారు ఏమిటంటే, అవునండి ఈ కలువలు తెల్లగా ఉన్నాయి ఏంటి అని అడిగారు విభీషణుడు. అవును అవి ఎప్పుడు తెల్ల కలవలే కదా అన్నట్టు విభీషణుడు. కాదు నేను ఇప్పుడు లంకకు వచ్చినప్పుడు అవి ఎర్రగా ఉన్నాయి, అక్కడ ఒక భక్తుడేమో తెల్ల కలవలు చెప్తున్నాడంటే, లే స్వామి లేదు అవి ఎప్పుడు తెల్ల కలవలే, మీరు లంకకు వచ్చినప్పుడు అమ్మవారిని రావణాసుడు బంధించాడని ఆ రాముల వారికి కష్టం కలిగించాడనేటువంటి ఒక కోపద్రోహంలో ఉండి మీ కళ్ళకవి కళ్ళు ఎర్రబారిపోయి మీ కళ్ళకు ఎర్రగా కనిపించే తప్ప అవి తెల్ల కలవలేనండి అని చెప్పి విభీషణుడు అన్నట్టప్పుడు, అంత చక్కగా దర్శించి చెప్పగలిగిన భక్తుడు ఎవరో నాకు కూడా దర్శనం చేయించండి వారిని అని హనుమంతుని అడిగాట విభీషణుడు. అడిగితే తప్పకుండా ప్రయత్నం చేస్తాను, నాకు అవకాశం ఉన్నప్పుడు నీకు ఆయన దర్శనం చేయిస్తానని చెప్పి హనుమంతుడు విభీషణుడికి మాట ఇచ్చి ఆయన వెళ్ళిపోయాట. వెళ్ళి అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి సమర్థరామదాస్ దగ్గరికి వెళ్ళి, ఆయన నువ్వు చెప్పింది నిజమే, నీ మాటే కరెక్ట్, నేను చెప్పాను కదయ్యా నా నాట్లోంచి వచ్చింది కాదు అది, నాకు రాముడు దర్శనం చేయిస్తే నేను చూసి చెప్పిందని చెప్పి ఈయన చెప్పారట ఆ రకంగా. తర్వాత ఇంకో ఘట్టంలో ఈయన ఇక పైఠన్కి వెళ్ళ, అదే వాళ్ళ ఊరికి చాలా ఏళ్ళు అయిపోయింది, ఏది పెళ్ళి సావధానంగా నేను తిరిగి వచ్చేసారు కదా ఆయన అని మళ్ళీ అడిగి, జాంబ్ అనేటువంటి ఒక ఇది ప్రాంతం ఉంటుంది వీళ్ళు ఉన్నది, అదే సూర్య వీళ్ళ నాన్నగారు అమ్మగారు ఉన్నటువంటి ఆ ప్రదేశం, అక్కడికి వెళ్దామని బయలుదేరుతుంటే మధ్యలో పైఠన్ అనే ఉన్నటువంటి ఒక ఇది వస్తుంది ఊరు. ఆ పైఠన్లో ఉండేటువంటి బ్రాహ్మణులు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఎప్పుడు ఎవరు దొరికితే ఎవరిని విమర్శిద్దామని మన జ్ఞానదేవుడు వాళ్ళు జ్ఞానదేవుడు అంటే వాళ్ళనే వాళ్ళు నానా తిప్పలో పెట్టారు. ఎవరిలో ఏ తప్పులు వెతుకుతాం అనుకునేటువంటి బ్రాహ్మలే తప్ప నిజమైనటువంటి బాబుజీ అనే అందుకనే బ్రాహ్మడు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు కానీ జ్ఞాన్యం వేసుకున్న వాడు కదా అని. ఇగో ఈ రెండో కొడుకు చెందిన వాళ్ళు వాళ్ళు ఆ పైఠన్లో ఉండేటువంటి బ్రాహ్మలు. వాళ్ళు పైఠన్లో గ్రామంలోంచి ఈయన వెళ్తుంటే చూశారట కొంతమంది బ్రాహ్మలు చూసి, ఏదో విచిత్రంగా ఉన్నాడే ఈయన, కాషాయ వస్త్రాలు, కాళ్ళకేమో వాటిని ఏమిటంటారు పాముకోళ్ళు, ధనుర్బాణంలో కాదు అప్పుడు అప్పుడు మెడలో పంగల కర్ర ఏదో, పంగల కర్ర అంటే ఇట్లా వేసి కొడతారు చూడండి, ఒక రెండు కర్రలు ఇట్లా ఉండి దానికి రబ్బర్ ఉండి పిట్టల్ని కొడుతుంటారు అది ఉంది మెళ్ళో పంగల కర్ర. ఈయన అవతారం అంటే విచిత్రంగా ఉందని చెప్పి దగ్గరికి వెళ్ళి, ఏంటి మీరు స్వామీజీనా, స్వామీజీ అయితే పావుకోళ్ళు ఇదంతా బాగుంది ఆ పంగల కర్ర ఏంటి నీ మెళ్ళో అద్దెనికి అన్నట్ట, మేము ఏదో విహారార్థం అట్లా వెళ్తూ వెళ్తే అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటుంటాం మాకు అది అవసరమైనప్పుడు మేము దాన్ని చేసుకుంటానులే నీకెందుకు అన్నట్టు ఈయన. అనేసరికి ఆహా అట్లాగా అయితే నీకు దాన్ని ఉపయోగించడం వచ్చా, వస్తే ఒక చూసే పైన పైన అక్కడ ఆకాశంలో ఒక గద్ద వెళ్తుంది, ఇది చూపించి చూద్దాం, నువ్వు ఆ గద్దను కొట్టగలవేమో దాంతో కొట్టు చూద్దాం అన్నట్టు. సరిగ్గా ఈయన తీసి ఓ రాయి పైగా ఆయన చేతికి ఇచ్చి, ఓ రాయి ఆయన చేతికి ఇచ్చి కొట్టు చూద్దాం అన్నట్టు. ఆయన ఆ కర్రతో దాన్ని కొట్టేసరికి అది వచ్చి కింద పడి ఆయన కాళ్ళ దగ్గరే పడి ఆయన అది ప్రాణాలు విడిచింది. మళ్ళీ అంటే ప్రతిదాంట్లో తప్పులు వెతుక్కోవడం వాళ్ళ లక్షణం కదా, ఓ పక్కనేమో స్వామీజీని అంటున్నావా, కాషాయం కట్టుకున్నావా, అసలు జీవుల్ని హింసించచ్చా, నువ్వు చేసిన పని ఏంటయ్యా, నువ్వు సన్యాసివి కదా వీళ్ళు అనేసరికి, మరి మీరే కదా కొట్టమన్నారు మీరు చూపించమన్నారు కొట్టా అన్నట్ట, నువ్వు చేసిన చాలా తప్పు, సన్యాసి అయి ఉండి ఇటువంటి జీవహింస చేసే కాబట్టి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే అన్నట్టు. వాళ్ళు సరే చేయండి అన్నట్టు తీసుకెళ్ళి నదిలో స్నానం చేయించి ముండనం చేయించి తీసుకొచ్చాట. తీసుకొచ్చరికి సరే ప్రాయశ్చిత్తం చేసుకున్నాను కదా నేను, ఏది మరి అది బతకలేదే, ప్రాయశ్చిత్తం చేసుకున్నందుకు ఫలితం ఉండాలి కదయ్యా, ఎందుకు చేసుకోమంటున్నారు ప్రాయశ్చిత్తం మీరు అంటే మాలాంటి వాళ్ళని ఆట పట్టించడానికే, నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటే మీ లెక్క ప్రకారం అది బతకాలి కదా, బతకలేదే ప్రాయశ్చిత్తం, దేనికంటే ఏదైనా పాపం చేస్తే పాపం పోవడం కానీ దానికి కాదు, అందుకని ఇటువంటి చేష్టలు మాని జాగ్రత్తగా ఉంటాను నేర్చుకోండి అని చెప్పి ఆ గద్దం చేతిలో తీసుకుని, అమ్మ నీ దారి నువ్వు ఎగిరిపో అన్నట్టు చక్కగా ఎగిరిపోయింది. అప్పుడు వాళ్ళు చంపలేసుకుని ఓహో ఈయన మహానుభావుడు అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడి ఆయనకి నమస్కారం చేశారు. అంటే ఈ రకంగా మహాత్ముల యొక్క జీవితంలో అనేకమైనటువంటి కొన్ని మనకి కనపడకుండా మహా దాన్ని ఏంటంటారు మహిమలు అని చెప్పుకోబడేట్టుగా ఉండవు. మన జీవితంలో మనం చూసుకుంటే బాబుజీతో ఇటువంటి ఎన్ని మహిమలు మనం చదువుకుంటున్నాం కదా రోజు ముందు అమ్మనారు గురు చరిత్ర, అదే మన బాబుజీ చరిత్ర చెప్తావా అన్నారు, అంటే అమ్మ రోజు చదువుకుంటున్నారు వీళ్ళు, అది చెప్పేదే ఉంది. సరే ఇది ఏదో ప్రయత్నం చేద్దాం అనుకున్నాను, చేతైనట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తాను, చేశాను. ఏదైనా పొరపాట్లు ఉంటే క్షమించవలసిందిగా ప్రార్థన. జై సద్గురు మహారాజ్ కించి. ఓం సహనాభవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహే, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.